ఈ లోకంలో ప్రతి మానవుని యొక్క పరమ లక్ష్యం ఏమిటనంటే మోక్షాన్ని పొందటమే. అయితే మోక్షం అంటే ఏమిటి? మోక్షం అంటే ఏ రకమైనటువంటి దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళనలు, అశాంతి లేకుండా కేవలం ఆనందం మాత్రమే, అఖండమైనటువంటి అనంతమైనటువంటి ఆనందాన్ని మాత్రమే పొందుతూ ఉండటం. అంటే ఆనంద స్వరూపంగా అలా ఉండిపోవటమే మోక్షం. అయితే ఇటువంటి మోక్షాన్ని కనుక సాధించాలి అని అంటే ప్రతి మానవుడు కూడా తన యొక్క జీవభావాన్ని వదిలిపెట్టి, అంటే ఈ శరీరంతో, ఇంద్రియాలతో, మనస్సుతో, బుద్ధితో ఉన్నటువంటి తాదాత్మ్యాన్ని విడిచిపెట్టి, అంటే నేను దేహాన్నని, నేను ఇంద్రియాలని, నేను మనస్సని, నేను బుద్ధినని భావించేటువంటి తప్పుడు భావన ఏదైతే ఉందో, అజ్ఞానం ఏదైతే ఉందో, ఆ అజ్ఞానాన్ని విడిచిపెట్టి నేను నిరాకారము, నిర్గుణము, నిరంజనము, నిర్వికారము, నిరీహము, నిశ్చలము, నిత్యము, శాశ్వతము, అజము, అవ్యయము, అచింత్యము, అనిర్దేశ్యము, సూక్ష్మాతి సూక్ష్మము, సర్వవ్యాపకము, స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని అనేటువంటి నిశ్చయ జ్ఞానంలో ఉండాలి. అంటే నేను దేహాన్ని అనేటువంటి భావన విడిచిపెట్టి నేను ఆత్మ చైతన్యాన్ని, ఆనంద స్వరూప ఆత్మ చైతన్యాన్ని, స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని అనేటువంటి స్థిరమైనటువంటి నిశ్చయంలో, అంటే అనుభవంలో అలా ఉండిపోవాలి. అలా ఎవరైతే ఉంటారో అదిగో అదే మోక్షస్థితి అని అంటారు. అంటే అదే తన యొక్క యథార్థమైనటువంటి స్థితి. ప్రతి మానవుడి యొక్క యథార్థ స్థితి ఆత్మస్థితి. కాబట్టి ఆ యథార్థ స్థితిలో ఉండిపోవటమే మోక్షం. అయితే మరి దీనికి మార్గం చూపేవి ఏమిటి? ఏ రకంగా ఈ మోక్షాన్ని మనం అందుకోగలం? మోక్షం అంటే ఏమిటో తెలిసింది, బాగానే ఉంది, ఆనందాన్ని పొందటం సరే. దానికి మార్గం ఏమిటి? ఎవరు చెప్తారు దీనికి మార్గాన్ని అని అంటే దీనికి మార్గాన్ని చూపించేటువంటివే ఉపనిషత్తులు. అంటే వేదాలకి అంతంలో ఉన్నటువంటి పరమ జ్ఞాన స్వరూపాలైనటువంటి ఉపనిషత్తులు మాత్రమే దీనికి మార్గాన్ని చూపించగలుగుతాయి. అయితే వేదాలలో ఉన్నటువంటి ఈ జ్ఞాన భాండాగారాలు అందగినటువంటి ఉపనిషత్తుల్ని అర్థం చేసుకోవటం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. అందులోనూ ఈ కలియుగంలో ఉన్నటువంటి అల్పాయుష్కులు, అల్పజ్ఞానులైనటువంటి మానవులు ఈ ఉపనిషత్తుల యొక్క నిగూఢమైనటువంటి తత్వాన్ని, ఇందులో చెప్పబడినటువంటి పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవటం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ విషయాన్ని గ్రహించి ఈ కలియుగానికి ముందు ద్వాపరయుగం చివరిలో వ్యాస మహర్షి ఇదంతా చక్కగా ఆలోచించి, ఇదిగో మహాభారత మధ్యంలో భగవద్గీత అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మనకు అందించారు. ఇలా ఆయన అందించడానికి కారణం ఏమిటంటే, కురుపాండవులకి జరుగుతున్నటువంటి యుద్ధంలో 18 రోజులు జరిగినటువంటి యుద్ధరంగం మధ్యలో మొట్టమొదటి రోజునే శ్రీకృష్ణుడు ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మానవాళిని ఉద్దేశించి అర్జునుడి నిమిత్తంగా చేసుకుని తాను చెప్పదలుచుకున్నటువంటి ఉపనిషత్తుల సారమై మోక్ష విద్యై, బ్రహ్మ విద్యై, యోగ శాస్త్రమై ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ ఉపనిషత్తుల సారమైనటువంటి ఈ జ్ఞానాన్ని భగవద్గీత రూపంలో మనకు అందించారు. ఆ అందించినటువంటి దాన్ని వ్యాస మహర్షి మహాభారత మధ్యంలో ఇరికించి మనకు అందించడం జరిగింది. ఈ విధంగా ఉపనిషత్తుల సారం అయినటువంటి భగవద్గీత మన చేతికి వచ్చింది. అయితే నిరంతరము కూడా ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగిపోయేటువంటి సామాన్యమైనటువంటి మానవులకు కానీ, లేకపోతే ఇప్పుడిప్పుడే ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించాలనేటువంటి ఆశతో, కోరికతో అలా ప్రవేశించినటువంటి వాళ్ళకు కానీ ఈ ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతను కూడా అర్థం చేసుకోవటం అంత తేలికైనటువంటి విషయం కాదు. అందుకే అటువంటి వాళ్ళ యొక్క సౌలభ్యం కోసమని వాళ్ళకి భగవద్గీతలో చెప్పబడినటువంటి జ్ఞానం అర్థం కావటం కోసమని ఇదిగో ఈ కర్మ సిద్ధాంతం అనేటువంటి గ్రంథాన్ని, భగవద్గీతని అర్థం చేసుకోవటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించే విధంగా ఈ కర్మ సిద్ధాంతం అనేటువంటి గ్రంథాన్ని అందించడం జరిగింది. ఇప్పుడు దాన్ని గురించే మనం చెప్పుకోబోతున్నాం.